లో ఉంది.
ఇది ఇక్కడ వచ్చి మార్చుంది. ఇది ఆఫ్ అంటే పవర్ ఆఫ్ లో ఉంటుంది. ఇది పెడితే పవర్ లో ఉండిపోతుంది. ఇది కరెక్ట్.
తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం మనం. పతంజలి యోగ సూత్రాలలో యోగ విద్యలో సమాధి అనేటటువంటి పదానికి అర్థం తెలియకపోతే ముందుకు వెళ్ళలేదు మీరు. ఈ సమాధి అనేటటువంటి పదానికి అర్థం ఏంటి అంటే సహజంగా మీరు ఏ ఆలోచన స్థితిలో ఉంటారో దాన్ని సమాధి అంటాము అన్నది మీరు మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవాలి. చాలా సహజంగా ఎప్పుడు మీరు ఏ స్థితిలో ఉంటారో దానిని సమాధి అంటాం. ఏ స్థితిలో ఉంటాం మనం? సాధారణంగా పరిపూర్ణమైనటువంటి నిద్రాస్థితిలో ఉంటాం. మెలకుగా ఉంటాం మనం, కానీ ఏదీ పట్టదు. ఏం జరుగుతుందో తెలియదు చుట్టుపక్కల. ఎవరి లోకాల్లో వాడు ఉంటాడు. ఈ కాలంలో జరిగేదది ఇండ్లలోనే పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు తెలియదు, తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారో పిల్లలకి తెలియదు. ఏం తెలుస్తుంది? మీ కోరికలు తీరాయా లేదా అంతే. పిల్లల మీద ప్రేమతో ఉండేటటువంటి మీ కోరికలు తీరాయా లేదా అది మీరు ఆలోచించేది. పిల్లల కోరికలు తీరాయా లేదా అని కూడా ఆలోచించరు. మీరు చాలా జాగ్రత్తగా అది గమనించుకోండి. మీ సమాధి స్థితిని మీ కోరికలు తప్ప మిగతావి మీకు అక్కర్లేదు. ఏదైనా సరే అది భగవత్ప్రాప్తి కోసం మీరు చేస్తున్నా కూడా అది కేవలము మీ స్వార్థం కోసమే. భగవత్ప్రాప్తి అయ్యాక ఏం చేయాలి అంటే జన్మరాహిత్యం కోరుకుంటారు. మీరు ఈ కష్టాలు నేను పడలేకుండా ఉన్నాను, ఎన్నో బతికి బతికి ఎందుకు నాకు అని భగవంతుడు ఉద్ధరిస్తారు. మీరు భగవంతుడిలో లయం అయిపోయి అసలు ఆ బాడికి మీకు ఎందుకు, ఇక్కడే పనికిరాని మీరు భగవంతుడికి ఏం పనికి వస్తారు, గురువులకి ఏం పనికి వస్తారు? అది అర్థమవటంలే. అంచేత సమాధి అనేటటువంటి పదము పతంజలి యోగ సూత్రాలలో చాలా లోతైనటువంటి పదం. అది గవక్కుని సమాధి భారతీయ ఆధ్యాత్మికతలో ఉన్న పెద్ద వేషం. అదే ఏమీ తెలియదు, దాని గురించి చర్చ మొదలు పెడతారు. ఏమీ తెలియదు కానీ చాలా పెద్ద చర్చ మొదలు పెడతారు. ఆత్మ ఉందా లేదా పెద్ద చర్చ. ఒకడు అడిగాడు నన్ను ఇలాగే ఒక క్లాసులో, ఆత్మకి పరమాత్మకి తేడా ఏంటి సార్ అని. నాకు తెలియదన్నా, ఎందుకు ఆత్మకి పరమాత్మకి తేడా? పిచ్చివేషాలు పనికిరాని మాటలు అన్నీ కూర్చుకుని అవగాహన లేనటువంటి మాటలన్నీ ఉపయోగించుకుంటూ మేము మిగతా వాళ్ళకంటే ఎక్కువ మంచి మార్గంలో ఉన్నాము అనేటటువంటి చెడు మార్గంలో ఉన్నటువంటి వ్యక్తులు భారతీయ ఆధ్యాత్మికవేత్తలు. చెడు మార్గం ఎందుకు అంటే మంచి చేస్తున్నాము అనుకుని చెడు చేస్తున్నారు. మీరు మీకు మీరు చెడు చేసుకుంటున్నారు, ప్రపంచానికి చెడు చేస్తున్నారు, మీ కుటుంబానికి చెడు చేస్తున్నారు, మొత్తం అంతా తప్పు జరుగుతుంది. అందుకే అసలు బుద్ధుడు ఇవంతా ఎత్తే అన్నాడు. అసలు ఇవేమి వద్దన్నాడు బుద్ధుడు. అసలు బుద్ధుడు కూడా ఒక అవతారం వస్తే ఎందుకు వద్దన్నాడు అంటే, మీ సమాధి స్థితి అది ఏది చేసినా తప్పే. నేను పూజ చేశాను కనుక నాకేం లాభం అయింది అనేటువంటి అతి అద్భుతమైనటువంటి మూర్ఖపు ప్రశ్న వేస్తూ ఉంటాను. నీ లాభం కోసం పూజ చేసుకోవని కూడా తెలియదు. అదే తప్పు వైద్య వృత్తిలోనూ జరుగుతుంది. ఎందుకు వాడు వైద్యం నేర్చుకుంటున్నాడు అంటే డబ్బు సంపాదించు. వైద్యం ఎందుకు నేర్చుకోవాలి అసలు మర్చిపోయాను. హిప్పోక్రాటిక్ ఓత్ అని వైద్యం అయిపోయిన తర్వాత ఒక ప్రతిజ్ఞ చేస్తారు, నేను సేవ మాత్రమే చేస్తాను, నా జ్ఞానాన్ని నేను దుర్వినియోగం చెయ్యను. అందరు డాక్టర్లు తీసుకుంటారు. ఏం చేస్తున్నారో చూస్తున్నాను కదా. ఎల్లోపతి వైద్య విధానం ఫెయిల్ అయిపోయింది అని అందరికీ తెలుసు. అందరికీ పారాసెటమాల్ మాత్రం అమెరికాలో బ్యాండ్. బ్యాండ్ అంటే తెలుసా మీకు? చెప్పాలా నేను? బ్యాండ్ అంటే అర్థం ఏంటి? అది ఇక్కడ ఎంత విరివిగా వాడుతున్నారు మీరు, ఎందుకు అమెరికాలో బ్యాన్ చేశారు వాళ్ళు అనే బుద్ధి కూడా లేదు. మన సమాధి స్థితి అది నేను చెప్పేది. డిడిటి బ్యాండ్ ఆఖరికి తల్లి పాలల్లో కూడా డిడిటి విడిపోయింది. అక్కడ మీ సమాధి స్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోండి. అందుకు నేను చెప్తున్నాను సమాధి అంటే ఏమిటో. ఏది ఒప్పు కాదో అది కరెక్ట్ మీకు. అంచేత మీరు భగవంతుడి గురించి కూడా కరెక్ట్గా ఆలోచించలేరు. సమాధి పాదం అది చెప్తుంది మీకు తెలియదు అసలు ఏమి భగవంతుడి గురించి ఏం అవగాహన వస్తుంది మీకు, ఎలా వస్తుంది, నేర్చుకునేటటువంటి బ్యాక్గ్రౌండ్ ఏముంది. అంచేత పతంజలి యోగ సూత్రాలలోని సమాధి పాదం అది చెప్తుంది మీకు అసలు ఎలా సవ్యంగా ఆలోచించాలో. సవ్యమైనటువంటి ఆలోచన లేదు కనుక మీ కష్టాలకి మీరు ఎప్పుడు కూడా ఇతరులని బాధ్యత చేస్తారు. మీరు నా కొడుకు నా మాట వింటలేదు, నా పెళ్ళం నా మాట వింటలేదు, అత్తగారు నన్ను తిడుతోంది, నాకు అది జరగటం లేదు, నా భర్త నన్ను సమానంగా చూసుకోవటం లేదు. ఖచ్చితంగా దానికి కారణం అవ్వదు నువ్వే. అది కబుర్లు చెప్తే లాభమే. నువ్వు అది ఒప్పుకోవాలి ముందు. అప్పుడు నువ్వు కరెక్ట్గా చూడటం అలవాటు అవుతుంది నీకు. ఎక్కడ తప్పు జరిగిందో, నాకు ఈ రోగం ఉంది, నాకు ఆ రోగం ఉంది, అది తెలియజేయటానికి కర్మ సిద్ధాంతం అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సిద్ధాంతాన్ని భారతీయులు చూపించారు. న్యూటన్స్ లాస్ ఎంత కరెక్టో భారతీయ కర్మ సిద్ధాంతం కూడా అంత కరెక్ట్, అంతకంటే ఎక్కువ కరెక్ట్. ఎప్పుడైనా న్యూటన్స్ లా దెబ్బతినొచ్చు, కానీ దెబ్బతినొచ్చు అంటే నా ఉద్దేశం ఏంటంటే అమలులోకి రాకపోవచ్చు, దారి తప్పవచ్చు, గతి తప్పవచ్చు, కానీ కర్మ సిద్ధాంతం గతి తప్పదు. ఇది ఎన్నిసార్లు చెప్పినా భగవంతుడిని అడుక్కుంటారే తప్ప. నేను ఎక్కడ తప్పు చేశానని ఎవడు అండవు. నేను చాలా కరెక్ట్, పక్కవాడు తప్పు. నీ తప్పు లేకపోతే నిన్ను నిప్పుల్లో పడేసినా నీకేమీ అవదు. ఏనుగుల చేత తొక్కించినా నీకు ఏమీ అవదు. విషం నీ చేత బలవంతంగా తాగించినా ఏమీ అవదు అని 5 ఏళ్ల పిల్లవాడు ప్రూవ్ చేశాడు. ఎవడు వాడు? మరి మీకేమర్థమైంది? సమాధి స్థితి అంటే అర్థమైందా ఏంటో? సహజంగా మీ యొక్క సమాధి ఏంటి అంటే ఇతరులు తప్పు పట్టుకోవడం. ప్రతివాడు తండ్రి పిల్లవాడు తప్పు పట్టుకుంటాడు, పిల్లవాడు తండ్రిలో పట్టుకుంటాడు. ఇది అందులో ఎవరికి ఎక్సెప్షన్ లేదు. అది అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను ఇది చెప్తున్నాను కనుక నేనేదో చాలా గొప్పవాడిని అయిపోయాను. పాయింట్ అర్థమైందంటే ఇప్పుడు డాక్టర్కి ఆపరేషన్ చేస్తూ ఉంటాడు, శరీరం అంటే ఏమీ లేదని తెలుసు. కానీ శరీరం మీద డాక్టర్కి వ్యామోహం ఉంటుందా ఉండదా? అలాగే ఇది కబుర్లు చెప్పినంత మాత్రాన్ని ఏం అయిపోదు. కానీ ఈ కబుర్లని ఆచరణలో కనుక మీరు మార్చుకోగలిగితే ఆ స్థితిని సమాధి అంటాం. అదే నేను చెప్పేది. సమాధి అంటే ఏంటో అర్థం చేసుకోండి. సమాధి అనేది నీ యొక్క ఆధారమైనటువంటి ఆచరణ. ఇంకా బాగా మీరు అర్థం చేసుకోండి. అది చాలామందికి అర్థం కాదు సమాధి అంటే ఏంటో. సమాధిలో విభూతి పాదంలో సమాధిని నిర్వచించాడు. ఏమని నిర్వచించాడు? తత్ర అర్ధ అర్ధ మాత్ర తదేవ అర్ధ పాత్ర నిర్భాసం స్వరూప శూన్యమివ సమాధి. ఈ సమాధిలో ఇవ యాజ్ ఇట్ అవదది, అలా అనిపిస్తుంది నీకు. ఒక కర్రపుల్ల నీళ్ళలో పెడితే వంకరగా కనిపిస్తుంది కర్రపుల్ల, అందరికీ కనిపిస్తుంది. రిఫ్రాక్షన్ గురించి తెలిసిన, లైట్ గురించి చదివిన ప్రొఫెసర్కి అది వంకరగానే కనిపిస్తుంది. కానీ తేడా ఏంటి అంటే, ఇది తెలియనటువంటి వాడికి అది కర్ర వంకరగానే ఉందనుకుంటాడు, తెలిసినవాడు కర్ర తిన్నగా ఉందనుకుంటాడు. అంతేత తిన్నగా ఉన్న కర్రను ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకుంటాడు. వంకరగా కనిపిస్తున్న నీళ్ళలో పెడితే కర్ర వంకరగా కనిపిస్తుంది, తిన్నగా ఉన్న కర్ర కావాలి. ఉళ్ళంతా వెతగా కళ్ళే వంకరగా కనిపిస్తున్న కర్రను నీళ్ళ నుంచి బయటకు తీసేస్తే తిన్నగానే ఉంటుంది అది. ఇవ అంటే అది వంకరగా ఉన్నట్టు ఇవ. ఏంటి స్వరూప శూన్య, స్వరూప శూన్యమివ, స్వరూప శూన్యమివ, అది గుర్తుంచుకోండి. సమాధి పాదంలో మూడో సూత్రం నాలుగో సూత్రం ఉంది చూడండి, తదా ద్రష్ట స్వరూపే అవస్థానం. మూడేనా? ఈ రెండింటికి కనెక్షన్ ఉంది సంఖ్యలో. సమాధి పాదంలో కరెక్ట్ అయినటువంటి సమాధి ఎక్కడ ఉంటే నువ్వు స్వరూపంలో ఉండాలి. కదా ద్రష్ట స్వరూపే అవస్థానం. అందుకనే పతంజలి యోగ సూత్రాలు ఖండపాఠం అనేది. సబ్జెక్ట్ మీకు అర్థం అవ్వాలి అంటే ఇంకో భాషలో మీరు చదివితే మీ బుర్ర పనిచేయదు. నిన్న చూపించా కదా బొమ్మలు, అంతే మీరు ఇది అనుకుంటూ ఉంటే వస్తుంది. ఎన్నిసార్లు అనుకున్నారు, నేను రోజుకి 4 సార్లు అనుకోమంటే అది అనుకోవటమే మీరు చాలా గొప్ప. 4 సార్లు చేయమంటే నా ఉద్దేశం ఏంటి, కనీసం అంతైనా చేయండి అని. చదువుకునేవాడిని ఒకసారి చదువుకో అంటాం, కానీ వాడు ఎంతవరకు చదువుకోవాలి, వచ్చేంతవరకు చదువుకోవాలి. అదే అర్థం అవటం లేదు మీ సమాధి. సమాధి అంటే ఇప్పుడు అర్థమైందని నేను ఈ మాటలు నేను మిమ్మల్ని నన్ను తిట్టుకోవటానికి కాదు వాడేది. మీకు అర్థం అవుతుంది సమాధి అనే మాటని కరెక్ట్గా వాడతారు. సమాధి అంటే ఏమిటి, సహజంగా మీకున్నటువంటి మానసిక స్థితి. సహజంగా ఉన్నటువంటి మానసిక స్థితి అంటే నువ్వు అసలు ఏ తప్పు చేయలేదు అని. అది మీ యొక్క ఉద్దేశ్యం, నేను ఏ తప్పు చేయలేదండి, నాకు ఇన్ని కష్టాలు వచ్చేసాయండి. ఖచ్చితంగా నువ్వు ఏదో ఒక తప్పు చేసి ఉంటావు, లేకపోతే నీకు ఈ కష్టం రాదు. వాడెవడో సుఖపడిపోతున్నాడు, అదో పెద్ద రోగం, దానివల్ల నీకు కష్టాలు వస్తున్నాయి. ఎప్పుడు చాలా కథలు మనం చదువుకుంటూ ఉంటాం, అది గుర్తుంచుకోం. నేను చెప్పే కథలు రిపీటెడ్గా గుర్తుంచుకుని ఆ కథలు మీరు చెప్పుకుంటూ ఉండండి. కథ చెప్పబోతున్నాను. ఇప్పుడు ఇద్దరు స్నేహితులు తపస్సు కూర్చున్నారు, ఒకడు ఉత్తర దిశలో కూర్చున్నాడు, ఒకడు దక్షిణ దిశలో కూర్చున్నాడు. సరే, ముందు ఉత్తర దిశలో కూర్చున్న వాడికి ప్రత్యక్షం అయ్యాడు విష్ణువు, వరం కోరుకున్నాడు. వాడి దగ్గరికి వెళ్ళారా, వెళ్ళలేదు. అవుతూ ఓ పని చేయండి, గొడవ ఏం లేదు, వాడికి ఎంత ఇస్తారో దానికి రెట్టింపు నాకు ఇచ్చేయండి చాలు, నేను సర్దుకుంటానన్నాడు. ఎవరితో? సరే, వీడు దక్షిణ దిశలో ఉన్న వాడికి వెళ్ళి వెళ్ళాడు. వాడు ఇదే ప్రశ్న అడిగాడు, నీకేమి ఇవ్వబోతున్నాను, దానికి రెట్టింపు వాడు అడిగాడు చూసుకో అన్నాడు. చాలా ఆలోచించేవాడు, నాకు కన్ను తీసేయండి అన్నాడు. ఎందుకు? మీరు ఆ పని చేస్తున్నారు లేదు చూసుకోండి, మీరు నవ్వుతున్నారు కానీ మీరు ఖచ్చితంగా అదే తప్పు పని చేస్తున్నారు జీవితంలో. అదే మీ కష్టాలకు కారణం. అదే అర్థం చేసుకోండి పతంజలి యోగ సూత్రాల ద్వారా. ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టు నేను చెప్పదలుచుకున్నా, మీకు నచ్చితే నచ్చుతుంది, నచ్చకపోతే మానేయండి. మొట్టమొదట మీకు రావాల్సినటువంటి తప్పు ఏంటి అంటే స్వరూపము. అంటే ఏంటి, ఈ తప్పు నా వల్ల జరిగినది, నా వల్ల నేను కష్టపడుతున్నాను తప్ప ప్రపంచంలో నన్ను కష్టపెట్టగలిగేవాడు ఎవ్వడూ లేడు. హిరణ్యకశిపుడు లాంటి మహారాక్షసుడు 5 ఏళ్ళకు పిల్లవాడిని కష్టపడలేకపోయాడు. అది అర్థం అవటంలే, నారాయణ నారాయణ. మీరేంటి నారాయణ నారాయణ అనుకుంటే ఏమీ అవదు మీకు. ఎందుకు అవదు? దీనివల్ల అవటంలే, మీకు అర్థం అవటంలే. తప్పు ఎప్పుడు కూడా ఆయన వల్ల వచ్చింది, వీడి వల్ల వచ్చింది, ఆడబడుచు వల్ల వచ్చింది, అత్త వల్ల వచ్చింది, ఎవరి వల్ల రాదు. ఆఖరికి మీకు కాలు నొప్పి చేసినా, ఒక దోమ మిమ్మల్ని కుట్టినా కూడా మీరే కారణం. లేకపోతే దోమలు కూడా మిమ్మల్ని కుట్టవు, కుట్టవు. అది మీరు నమ్మాలి ముందు. అది నమ్మకపోతే పనులు జరగవు మీకు. అంతేత అన్ని బాధలకి కారణం ఎవరు అంటే నువ్వే. అంతేత నేను ఈ బాధను పడిపోతున్నాను, నేను ఆ బాధను పడిపోతున్నాను, అసలు ఎవ్వడూ నిన్ను బాధ పెట్టడం లేదు. నీ ఆలోచన విధానం నిన్ను బాధ పెడుతోంది. ఆ ఆలోచన విధానాన్ని సమాధి అన్నాడు. సమాధికి ఏమన్నాడు? స్వరూప శూన్యమివ అన్నాడు. అక్కడ అసలు సమాధి ఎక్కడికి వెళ్ళాలని చెప్పాడు? అక్కడ సమాధి పాదంలో నువ్వు నీ స్వరూపంలో ఉండాలి అన్నాడు. కానీ నీ సమాధి ఎలా ఉంది? నీ స్వరూపాన్ని మర్చిపోయావు. రెండు తల్లి చెప్పాడు, పతంజలి చెప్తున్నాడు. కానీ ఒక దాంట్లో సమాధి గురించి చెప్పాడు, రెండో దాంట్లో విభూతి పాదం గురించి చెప్పాడు. అంతే, విభూతులన్నీ ఎప్పుడు వస్తాయన్నమాట? నువ్వు నీ స్వరూపం మర్చిపోతే. స్వరూప శూన్యమివ. అంతేత ఋషులందరూ ఏం చెప్తారంటే ఈ సిద్ధులు నాకు వద్దు. ఇంకేత సిద్ధి వచ్చింది అంటేనే అర్థం ఏంటండి? స్వరూప శూన్యమివ. కానీ స్వరూపం ఉంటుంది, అది ఎక్కడికి పోదు. అసలు బేసిస్గా ఉండేది మీ యొక్క స్వరూపమే. ఆ స్వరూపంలో ఎక్కడో నువ్వు లోటు చేసావు, రకరకాలైనటువంటి రోగాలుగా, రకరకాలైనటువంటి సంబంధ బాంధవ్యాలుగా మీ జీవితంలో వస్తూ ఉంటాయి. దానికి నిన్న సినిమాకి వెళ్ళే మనం ఇవాళ పొద్దున్న క్లాసులో నిద్రపోతాం, మత్తుగా ఉంటుంది, క్లాస్ అర్థం కాదు. ఇంకా తప్పవరిది మీరేగా మాస్టర్, సినిమాకి రమ్మన్నది ఇమ్మీడియట్ రియాక్షన్ అనమాట. అది ఎంతనో నేనేగా రమ్మన్నది, నేనేగా కూర్చొని గంటలు గంటలు సాధన చేసుకోమన్నది. అదంత కామన్ సెన్స్. అన్నిటికీ మీరే కారణం, అది మర్చిపోతారు. కానీ ఇక్కడ కారణం ఏమని చెప్పిస్తారు? ఏదైనా తప్పు జరిగితే మీరే, అంటే నేను కాదు. అర్థమవుతుందా? మన సమాధి ఏంటో ఏంటి? మన సమాధి తప్పు ఇతరులుంది, ఏది లేకపోతే నా శరీరాన్ని, అదే శరీరం ముసలిదైపోయింది, ఇంకా నేనేం చేయగలనులే, ముసలాన్ని అయిపోయాను, నన్ను చేయమంటారా సాధనలు? చాలామంది ఆ రోగగ్రస్తులు భారతదేశంలో ఉన్నారు. ఇప్పుడు చేసుకోమంటే ఏమంటారు అంటే రిటైర్ అయిపోయి చేస్తారంటారు. రిటైర్ అయిపోయి ఏమంటారు? అదే శరీరం ఇప్పుడేం అమ్ముతుంది. మీ సమాధి అది, మీరు చెప్తుంది అర్థమవుతుందా మీకు? మీ మానసిక స్థితే సమాధి, అది అర్థం చేసుకోండి. ఆ మానసిక స్థితి మారిన మరుక్షణము మీరు ఆనందంలో గడిపోతారు, ఇంక మిమ్మల్ని ఎవరు బాధపెట్టలేరు. ఆ బేసిక్, ఆ సమాధి యొక్క బేసిస్ అర్థం చేసుకోండి. మీరు చాలా పెద్ద చెప్పాడు పతంజలి యోగ సూత్రాలు, చాలా మందికి అర్థం కాలేదు. మొన్న ఓ వెబ్సైట్ చూశాను నేను, లారెన్స్ అని, జ్వాలాకుల మహర్షి, థియోసాఫికల్ సొసైటీ, వివేకానంద, రామకృష్ణ పరమహంస, మీరు పేరు వినటువంటి రుడోల్ఫ్ స్టీనర్ అని ఒక వ్యక్తి ఉన్నాడు జర్మనీలో. అతను చాలా కృషి చేశాడు మన హిట్లర్ని పడదోయటంలో, చాలా ప్రముఖ పాత్ర అతనిది. అంత గొప్పవాడు ఆధ్యాత్మిక జగత్తులో. అందరూ పతంజలి యోగ సూత్రాల్లో పప్పులో గాలి పెట్టారు. నిన్న ఒక 5 రోజుల నుంచి నేను దాని మీదే కూర్చొని అవస్థ పడుతున్నాను కంప్యూటర్లో. ఏం చెప్పారు వాళ్ళు, ఏం చెప్పారమ్మో, జ్వాలాకుల మహర్షి పుస్తకాల గురించి అంతా రిఫరెన్స్ ఇస్తూ చెప్పాడని చెప్పి చివరికి అక్కడ కూడా అతను కూడా కన్ఫ్యూజ్ అయిపోయాడు. ఎందుకు కన్ఫ్యూజ్ అయిపోయారు? ఒక విషయాన్ని పట్టుకుని అంతా తెలుసు అనుకునేటటువంటి తప్పు ప్రతి ఒక్కడూ చేస్తాడు. నీ దృష్టిలో నీకు తెలిసిన దాన్ని బట్టి రైట్ తప్పు నిర్ణయిస్తావు. మనకెంత తెలుసు? అందుకే నిన్న బాబా సినిమాలో టైటిల్ పడే ముందు స్క్రీన్ మీద ఒక లైన్ పడింది, చదివాడు మీరు ఎవరైనా, ఏంటది? మీకు తెలిసింది కొంత అని ఎవరి గురించి చెప్తున్నారు? వాళ్ళు ఋషుల గురించి చెప్తున్నారు, మీ గురించి నా గురించి కాదు. అది అర్థం చేసుకో. ఋషులు వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, నీ గురించి మాట్లాడే ఓపిక అసలు ఋషులకి లేదు, అది గుర్తుంచుకోండి. ఎందుకంటే నువ్వు ఎప్పుడు ఏం చేస్తావో ఋషులకి నీకే తెలియదు, ఋషులకి ఏం తెలుస్తుంది? జ్వాలాకుల మహర్షి అనేక పుస్తకాలలో ఒక మాట మాత్రం రాశాడు, విత్ ఆల్ అవర్ పవర్స్, మాకున్నటువంటి ఈ శక్తులన్నిటినీ కూడా ఉపయోగించి మనిషి ఎప్పుడు ఏమి చేస్తాడో మేము చెప్పలేము. ఎందుకు పనికిరాని, వీడు ఎందుకు పనికిరాడు అనుకునేటటువంటి వ్యక్తి మహావిద్వాంసుడు అయిపోవచ్చు. వీడేముంది ప్రపంచాన్ని ఉద్ధరించేస్తాడు, మహాశాస్త్రజ్ఞుడు అవుతాడు అన్నవాడు ఎందుకు పనికి రాకుండా ఒక క్లర్క్ అయిపోవచ్చు. చూస్తూనే ఉన్నాంగా మన జీవితాల్లో. ఇది మీకు అర్థం అవ్వాలి. దేని గురించి చెప్తున్నానో అర్థమైంది కదా. నా ఉద్దేశ్యం ఇవాళ రేపు నేను బేసిక్గా మీకు అర్థమయ్యేటట్టు చేయాల్సిన మాట ఏంటి అంటే, సమాధి అనేదే అసలు తప్పు. ఇంచట సమాధి స్థితిలో ఏం జరుగుతుంది? స్వరూప శూన్య స్థితి వస్తుంది. ఉందా అది అక్కడ శ్లోకంలో? చెప్పండి, అది మూడుసార్లు బలి వేయండి. అది నాకు తలపై చూస్తూ ఉంటారంటే నా వైపు మత్తులో ఉంటే నేను చేయగలిగేది ఏం లేదు. తదేవ అర్ధమాత్ర నిర్భాసం. సమాధి అంటేనే అక్కడ స్వరూప శూన్యమివ స్థితి వస్తుంది. నిన్నెవరో నువ్వు మర్చిపోతావు, ఇప్పుడు నువ్వు అలాగే ఉన్నావు. చేత సమాధి స్థితి అంటేనే ఒక ప్రమాదకరమైనటువంటి స్థితి, రాంగ్ ట్రాక్లో ఉన్నటువంటి స్థితి. అది చాలా గొప్ప స్థితి అనుకునేటటువంటి స్థితిలో మొత్తము సమాధి ఉంది. మీరు మహామహా పండితుల దగ్గరికి వెళ్ళి ఆయన ఇలా చెప్పాడని మాస్టారానండి వన్నా నిలబడతాడు. రెండు సూత్రాలు పక్కన పెట్టి వాడికి అర్థం చెప్పండి, వాడిని చెప్పమని అర్థం. తదా ద్రష్టస్వరూపే అవస్థానం. అది ఎక్కడుంది? రెండో పాదంలో మూడు సమాధి గురించి చెప్తూ అసలైన సమాధి చెప్పాడు అక్కడ. తదా ద్రష్టస్వరూపే అవస్థానం. తదా ద్రష్టస్వరూపే అవస్థానం. తదా ద్రష్టస్వరూపే అవస్థానం అంటే ముళ్ళుని ముళ్ళుతో తీసినట్టు ఒక సమాధితో ఇంకో సమాధిని తీసేయాలి అని అక్కడ చెప్తున్నాడని అర్థమైందా ఇప్పుడైనా మీకు? కానీ విభూతి పాదంలో జరిగే తప్పు చెప్పాడు. కానీ విభూతి పాదమే చాలా మందిని ఆకర్షిస్తుంది. లైక్ అట్రాక్ట్స్ లైక్. మీకు విభూతి పాదంలో చాలా మ్యాజిక్లు చెప్తాడు. అందులో ఒక ఐదు ఆరు మ్యాజిక్లు చదివేస్తే కాస్త ఏం మ్యాజిక్లు వస్తాయో మీరు సమాధిలోకి వెళ్తే. ఏదైనా
తెలియదు.
బలం కావాలి అనుకోండి, ఏనుగు గురించి ఆలోచిస్తే సమాధిలో ఉంటే బలం వచ్చేస్తుంది. నెక్స్ట్ భువన జ్ఞానము అంటే ఈ ప్రపంచం అసలు ఎలా ఉత్పత్తి అయింది, ఎక్కడికి వెళ్తుంది, పరిణామ క్రమం పూర్తిగా అర్థమవుతుంది. అంచేత గాయత్రి మంత్రం చేసుకోమంటంలో ఋషులు పాపం కోరుకున్నది ఏంటి అంటే మీకు ఈ సృష్టి రహస్యం అంతా అర్థమవుతుందని. మనం కోరుకునేది ఏంటి అంటే దీంట్లో నాకు పిల్లలు పుడతారా, ఉద్యోగం వస్తుందా, కోర్టు కేసులు దాటేస్తావా. అంటే అసలు వాళ్ళు అనుకున్నది ఏంటి, మీరు చేస్తున్నది ఏంటి, మీరు అది అర్థం చేసుకోండి. అంచేత మీరు ఏదో కరెక్ట్గా ఉన్నారు అనుకోకండి. మీరు గాయత్రి చేస్తూ ఉంటే మీరు కరెక్ట్గా ఉన్నారు అనుకోకండి. మీరు పూజలు చేస్తూ ఉంటే ఏమీ కరెక్ట్గా లేదు. ఆ రోడ్డు మీద వెళ్తున్నటువంటి బిత్తగాడు ఏ మానసిక స్థితిలో ఉన్నారో అంతకంటే పెద్ద మానసిక స్థితిలో లేవు. వాడు చిరిగిన బట్టలతో బిచ్చం ఎత్తుకుంటున్నాడు, మీరు ఇళ్లలో కూర్చొని బిచ్చం ఎత్తుకుంటున్నారు. మానసిక స్థితి అది కాదా? అర్హత లేకుండా సంపాదించుకోకుండా తింటమేగా వాడి ఉద్దేశం పిచ్చగాడితే ఎందుకు పిచ్చగాడితే మనం అసహించుకుంటాం? అర్హత లేకుండా సంపాదించుకోకుండా కష్టపడకుండా తినాలి అనుకోవటమేగా బిచ్చమెత్తటం అంటే. మరి నువ్వేం చేస్తున్నావు? చదువుకోలేదు పరీక్షకి, వేసాయి రుబ్బే గాయత్రి మంత్రాన్ని. రిజల్ట్ వస్తుందా రాదా? వస్తుందా తప్పని నేను అంటలే. కానీ నా మార్గం అది కాదు. నా దగ్గరికి వచ్చేటప్పుడు ఏ మార్పు ఉంటుంది, మొదటి నుంచి నేను చెప్తున్నాను నా మార్గమే వేరని. ఇంకా మీ జోలికి వెళ్ళి మీరు వస్తారేమో అనుకున్నాను నేను. నన్ను మీరు లాగడానికి ప్రయత్నం చేస్తే నేనేమైనా అంత ఈజీగా పడిపోతానే ఏంటి అంతేది. ఇప్పుడు కుండ పదలగొట్టి మరీ చెప్తున్నాను, మీరందరూ బిచ్చగాళ్ళే. బిచ్చగాళ్ళకి శాసించే హక్కు లేదు, అడిగే హక్కు లేదు. నువ్వు అడుక్కోగలవు అంతే, నాకు ఇది ఎందుకు ఇవ్వలేదు అని అడగలేవు. మీరు పంచభక్ష పరవానాలు తీసుకున్నారు, బిచ్చగాడు ఒకడు వచ్చాడు, వాడికి మీరేం చేస్తారు, ఫ్రిడ్జ్లో దాచిపెట్టి ఉంచుకుని మీరు వారం రోజుల తర్వాత ఇంకా మీరు తినలేని స్థితిలో వచ్చినటువంటి వస్తువులు ఏవో బిచ్చగాడికి వేస్తాం అంతేగా. అప్పుడు వాడు అడిగాడు అనుకోండి, నాకు అది ఎందుకు పెట్టలేదని ఏమంటారు మీరు? కో అంటాం. అదే మీ అబ్బాయి వచ్చే లేకపోతే ఏం చేస్తాడు వాడు? ఏంట తేడా? ఆ తేడా మీరు ఆధ్యాత్మిక జగత్తులో తెచ్చుకోండి. ఏం తేడా తెచ్చుకోమంటారు? అడుక్కోవద్దు, లాక్కోండి. మరి లాక్కోవాలి అంటే అడుక్కోవటం మానాలి అంతేగాని. నేను అడుక్కుంటూ లాక్కుంటానండి, భలే లాజిక్ అని చెప్తారు చాలామంది. సరే లాక్కోండి, మీకు అది మీరు చేయగలిగితే, నాకు చేత కాదు అది. అడుక్కుంటూ లాక్కోవటం ఎలాగో, కానీ లాక్కోగలిగితే లాక్కోవాలి, లేదా అడుక్కోండి. కానీ అడుక్కుంటే వచ్చేది ఏంటి చెప్పలేము ఎప్పుడు అవుతుందో, అది జరగవచ్చు జరగకపోవచ్చు. చాలాసార్లు ఒక వ్యక్తి గురించి మనం వింటాం, చాలా మంచివాడు, ఆయన దగ్గరికి వెళ్తే ఎప్పుడు ఏదో ఆధ్యాత్మిక సంస్థకి ఏదో ఒకటి ఇస్తూనే ఉంటాడు ఆయన అని అలా అనుకుని వెళ్ళాము ఒకసారి. ఆ రోజు ఆయన ఇవ్వలేదు. నువ్వు అడగగలవా ఎందుకు ఇవ్వలేవు, ఏమయ్యా ఆ సంస్థకి ఇచ్చావు ఈ సంస్థకి ఇచ్చావు, నాకెందుకు ఇవ్వలేవు అని అడగగలవా? అప్పుడే వాళ్ళ అబ్బాయి వచ్చాడు అనుకో, వాళ్ళు అడగడు. మీరు ఇవ్వలేదనుకోండి, నా ఆస్తి నా డబ్బులు నేను మీకు ఇవ్వనండి, ఖచ్చితంగా ఇంకో జన్మ ఇచ్చుకోవాలా, 20,000 రూపాయలకు ఆ 10,000 రూపాయలకు లింక్ అది. శాసించే హక్కు ఉంది ఆ సంబంధానికి, అది అడుక్కునే సంబంధం కాదు, అది శాసించే సంబంధం అది. కానీ ఎక్కడ గీతలు గీసుకుంటాం అది మరి మీరు ఆలోచించుకోవాలి, అది నేను చెప్పలేనండి. ఇంచేతంటే మీరున్న సమాధి చాలా నీచ సమాధి స్థితి. ఎప్పుడు నేనే రైతు, నా ఆలోచన ఇంత చేస్తే ఋషుల యొక్క జ్ఞానాన్ని మనం ఏమని చెప్తున్నాం, గోరంతా ఋషుల యొక్క జ్ఞానాన్ని. మనకున్న జ్ఞానం ఎంత, దాంతో మనం మన పిల్లల భవిష్యత్తును నిర్మిస్తామంటాం. ఎదుటవాడు తప్పంటాం, వీడు తప్పంటాం, వాడు తప్పంటాం. డాక్టర్ని అడగండి, చెప్తారు వాళ్ళు ఎంత తెలియదు శరీరం గురించి, మనకంటే ఎక్కువ తెలుసు వాళ్ళకి, అది ఓకే. కానీ వాళ్ళ లోతులకు వెళ్తున్న కొద్దీ వాళ్ళకే అర్థమవుతుంది, అసలు ఇదేమీ అర్థం కావటం లేదు, అసలు ఇవంతా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఎలా నడుస్తున్నాయి వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలిసినంత దాంట్లో వాళ్ళు మనకే హెల్ప్ చేస్తున్నారు. అంచేత ఈ సమాధి స్థితి గురించి నేను చెప్తున్నటువంటి మాటను మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకుని మీ సమాధి స్థితిలో మార్పు తీసుకురమ్మంటున్నాను నేను. సమాధి స్థితి అంటే ఏం చెప్పాను నేను? ఆలోచన విధానం, నిరంతరం మీరు ఆలోచించే విధానం. ఎప్పుడు కూడా సెల్ఫ్ డిఫెన్స్, గబుక్కుని ఏదైనా అన్నాం అనుకోండి, నేను అలా అనుకోలేదండి, ఇమ్మీడియట్ సెల్ఫ్ డిఫెన్స్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అందరూ అంతే, ప్రతి ఒక్కడు ఏం చేయడానికి ట్రై చేస్తానంటే నేను ఏం చేసేదండి? అప్పుడు వెళ్దాం అనుకున్నాను, నాకు తలనొప్పి వచ్చింది, తలనొప్పి రాకపోయినాను అదే చేసి ఉండేవాడు, నీకు ఏదైనా వస్తేగా, కానీ ఎందుకు చేయలేకపోయావని చెప్తున్నావు నువ్వు? తలనొప్పి వచ్చింది కనుక, నిద్ర సరిపోలేదు కనుక, ఇంకా ఏదేదో చెప్తాను మీరు, లేకపోతేనా అసలు ఏం చేసేసి ఉండేవాడు, అది మానుకోండి. మరి ఏం చేయాలి? మీకు నచ్చని పరిస్థితులు ఏదైనా వస్తే దానికి కారణం ఎవరు? నువ్వే. ఈ మానసిక సమాధి మీరు తెచ్చుకోండి. నువ్వు సమానంగా పరీక్ష రాయలేకపోయావు, నువ్వే కారణం. చదువుకోవాలని ఉంది మాస్టారు, చదువుకోలేకపోయాను, వాట్ నాన్సెన్స్. తినాలని ఉంది మాస్టారు, తినలేకపోతున్నానని ఇంతవరకు ఒక్కడ నాకు ఆ మాట లేదు. కానీ సిగరెట్ మానుకోవాలని ఉంది కానీ మానుకోలేకపోతున్నాను అంటాడు. ఈ రెండు పదాలు ఎంత ఒకదానికోటి విభిన్నం అర్థం అవుతుందో మీకు, అర్థం అవుతే మీరు కరెక్ట్ సమాధి స్థితికి వచ్చినట్టే. ఇంకా దాన్ని మీరు సాధన నేను చేసుకోక్కర్లే. ఇంకా ఆ మానసిక స్థితి తెచ్చుకోవాలి మీరు. ఏమి జరిగినా కూడా మీరే కారణం అని అర్థమైనప్పుడు మీరు ఆలోచించుకోవటం దిశ మారుస్తే మీ జీవితాలు మారిపోతాయి. నేను ఇలాగే ఉంటానండి, నా జీవితాలు మారాలి, మారవు. ఎలా మారుతాయి, ఎలా సంభవం అది? నేను తూర్పు దిశకి వెళ్తూ ఉంటాను, పశ్చిమ దిశలో ఉన్నవన్నీ రావాలి అంటే అలా వస్తాయి. కానీ మీరు పశ్చిమం వైపు తిరిగిపోతే చాలు, అవన్నీ కనిపించడం మొదలు పెడతాయి మీకు కదా. ఇంచేత మీ జీవిత విధానాన్ని మార్చుకోండి, ఆలోచించే విధానాన్ని మార్చుకోండి. దీన్ని మార్చుకోవటానికి సమాధి పాదంలోనే రెండు సూత్రాలు ఉన్నాయి, 17వ సూత్రము 18వ సూత్రము. దాన్ని చెప్పించి ఆపుతాను నేను. వితర్క విచార ఆనంద అస్మిత అనుగమాత్ సంప్రజ్ఞాత చెప్పించాను. ఇవి రెండు సమాధుల గురించి చెప్తున్నాడు. అందులో వితర్క సమాధి గురించి ఇంతసేపు నేను మీకు చెప్పింది. వితర్క అంటే తర్కించుకోవడం, నేను కాదు ఇంకోడు తప్పు. ఆ సమాధిలో మొత్తం మానవజాతి ఉంది. ఇప్పుడు మొత్తము మానవజాతి పతంజలి యోగ సూత్రాలలోని వితర్క సమాధి స్థితిలో ఉంది, సంప్రజ్ఞాత సమాధి స్థితి. అంచేత ఈ పతంజలి యోగ సూత్రాలు ఇప్పుడు చెప్పకపోతే మానవ జాతికి ఇంకా దిశ లేదు. ఇంకంటే అసలు ఇలాంటి సమాధి స్థితి ఉందనే తెలియదు మానవ జాతికి, వాళ్ళ స్థితిలో ఉన్నారనే తెలియదు. ఓ 50 సంవత్సరాల కిందట కూడా ఈ స్థితి లేదు, తర్కం లేదు, పెద్దవాళ్ళు చెప్తే ఒప్పేసుకునేవారు. నచ్చినా నచ్చకపోయినా ఏది జరిగినా పెద్దవాళ్ళు చెప్తే ఒప్పేసుకునేవారు. ఇప్పుడు పెద్దవాళ్ళు తర్కమే, చిన్నవాళ్ళు తర్కమే, అందరూ తర్కమే. డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ ఏది రాని వాడు కూడా తర్కిస్తాడు అట కదా అని. వాళ్ళు 10 ఏళ్ళు చదివారు, 5 ఏళ్ళు చదివారు. వాళ్ళు చదివేక వాళ్ళు మీకు అది చెప్తూ ఉంటే ఎంతమంది డాక్టర్ని ఇప్పుడు క్రిటిసైజ్ చేస్తున్నారో మీరు చూశారు కదా. మీకు క్రిటిసైజ్ చేసే హక్కు ఉంది, మీకు ఏం తెలుసని ఆ విషయం గురించి. వాజ్పేయి ఎలాగ పాలించాలో మీరు చెప్తారు, డిస్కషన్, రిక్షా వాళ్ళని డిస్కస్ చేసుకుంటారు. విన్నారు ఎప్పుడైనా? నీకు ఆ హక్కు లేదు అని కూడా నీకు తెలియదు. నీకేం హక్కు ఉంది? నీకేం తెలుసని దేశాన్ని పాలించడం కోసం. చంద్రబాబు నాయుడు ఎలాగ రాజ్యాన్ని పాలించాలో అందరూ చెప్పేవాళ్ళే. వాళ్ళ కుటుంబాన్ని పాలించుకోలేని దద్దమ్మలు వాళ్ళు కాదా? డిస్కస్ చేస్తున్నా ఇది వితర్కం అంటే. వితర్కం అంటే ఏది నీకు తెలీదో దాని గురించి తర్కించుకోవడం. తర్కించుకుని గంటలు గంటలు వేస్ట్ చేస్తారు, మామూలుగా కాదు, దాని గురించి కొట్టేసుకుంటారు కూడా. మామూలు ఇంటి సమస్యల గురించి కొట్టుకుంటే చాలా బాగుంది, దాని గురించి కొట్టుకోరు, పక్కవాడి గురించి కొట్టుకుంటారు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? మీరు ఈసారి దెబ్బలాట మీకు ఎక్కడైనా ఇంట్లో వచ్చినప్పుడు చూడండి, ఖచ్చితంగా అది మీకు సంబంధించిన విషయం మాత్రం కాదు, అది ఏదో ఉంటుంది అక్కడ. టీవీ ఛానల్ గురించి దెబ్బలాట, రకరకాల దెబ్బలాటలు. ఇది వితర్కం అంటే. ఇంచేత ప్రస్తుతము మొత్తము మానవజాతి వితర్క సంప్రజ్ఞాత సమాధిలో ఉంది. దాని తర్వాత ఇంకా అక్కడ విచార ఆనంద అస్మిత సమాధులు దాటాలి. ఇది దాటమే కాకుండా 18వ సూత్రంలో చెప్పాడు, వికార విరామ అన్య అంటే సంప్రజ్ఞాత సమాధి కాకుండా అసంప్రజ్ఞాత సమాధి అని ఇంకోటి ఉంది. సమాధి అంటే ఇప్పుడు ఏమైనా అర్థమైంది కదా మీకు. స్పిరిచువలిజం గురించి మాట్లాడటం లేదు మనం, మీ ఆలోచన ధోరణి గురించి మాట్లాడుతున్నాడు అక్కడ, అది సవరించుకోవటం గురించి మాట్లాడుతున్నాడు. అందులో తప్ప దేవుడు దెయ్యం గురించి మాట్లాడటం లేదు పతంజలి, నీ గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు మొదట ఈ స్థితిలో ఉన్నావు అని అర్థం చేసుకో. ఏది నీకు తెలియదో దాని గురించి తర్కం, గాయత్రి మంత్రం చేసుకోవచ్చా చేసుకోకూడదా, ఎంత తర్కాలు. ఆయన మహానుభావుడు కోట్ల కోట్ల గాయత్రి మంత్రం జపం చేసి సిద్ధి పొంది చెయ్యొచ్చు అని చెప్తే, ఈ దద్దమ్మలు అసలు గాయత్రి మంత్రం ఏంటో కూడా తెలియని దద్దమ్మలు ఆలోచన చేసుకుని వాడు వద్దన్నాడని మానేస్తారు. ఎవడొద్దన్నాడని? ఈ బచ్చాగాడు అంటే ఎంబీబీఎస్ డాక్టరు ఒక మందు చెప్పి, ఎండి డాక్టర్ ఒక మందు చెప్తే ఎక్స్పర్ట్ ఏ మందుకు వెళ్తాం మనం? పైవాడికేగా. అక్కడ ఆయన తపస్సులు చేసి సాధన స్థితిలోకి, అద్భుతమైనటువంటి స్థితిలోకి వెళ్ళి చేసుకోవచ్చు అందరూ అని చెప్తే మేము చేసుకోమండి. వితర్కం, వితర్కం అంటే అదే, ఏది మీకు మంచిది కాదో అది మీకు చాలా కరెక్ట్ అనిపిస్తుంది. ఆ స్థితిలో మొత్తం మానవజాతింది. మొదటి నుంచి నేను చెప్పింది అర్థమైంది కదా, వితర్క సమాధి గురించి చెప్పాను, అది చెప్తున్నానని చెప్పకుండా. అంచేత మీరందరూ ఎప్పుడైతే మంచిని తక్షణం ఆచరించలేని స్థితిలో ఉన్నారు కనుక వితర్క సమాధి స్థితిలో ఉన్నారు. అక్కడ నుంచి ఏడు సమాధి స్థితులకి వెళ్తాం మనం. ఒక మెట్టు నుంచి ఒక మెట్టు, ఏడు రకాలుగా ఆలోచించగలం మనం. ఆ ఏడు రకాలుగా ఆలోచించకపోతే నిన్న సినిమాలో ఏడు మంత్రాల్లో చెప్పాడు వితర్కం. అక్కడ ఉన్నది ఇక్కడి కిందకు వస్తుంది, తప్పు మంత్రం లేదు, ఏమీ లేదు. మంత్ర ప్రభావం ఎదురకుండా కనిపిస్తుంది వాడికి. సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది అది ఏం చెప్తున్నాను నేను. కానీ వాడు ఏం చేస్తాడు అక్కడ హరిద్వార శాంతి అంచేత తర్వాత క్లాసులో ఎప్పుడు తీసుకుంటే అప్పుడు నేను ఏం చెప్తాను, నేను సంప్రజ్ఞాత సమాధి గురించి చెప్తాను, అసంప్రజ్ఞాత సమాధి గురించి చెప్తాను. సంప్రజ్ఞాత సమాధిలో ఒక సమాధి గురించి చాలా స్పష్టంగా నేను ఇప్పుడు చెప్పాను నేను మీకు. ఏ సమాధి గురించి చెప్పాను? వితర్క సంప్రజ్ఞాత సమాధి గురించి చెప్పాను నేను. మనం అందరము కూడా వితర్కంలోనే ఉన్నాం. ఏది అన్నా కూడా తర్కమే. అది దాటడానికి నేను ఫార్ములా ఇచ్చాను, నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. ప్రకృతి కరెక్ట్గా ఉంది అని అనుకుంటే ఇంకా నువ్వు తరికించవాలి రైటా తప్ప అని. అది రైటే. అది ఎప్పుడైతే రైట్ అని నువ్వు ఒప్పుకుంటావో అప్పుడు నువ్వు ఇంకా ఆలోచించడం మొదలెడతావు అది రైట్ ఎలా అయిందని. అది రైట్ ఎలా అయిందని ఆలోచించడం మొదలెట్టినప్పుడు ప్రకృతి నీకు గురువు అవుతుంది. అంతవరకు ఎన్ని గురువుల దగ్గరికి వెళ్ళినా, ఎన్ని ఆశ్రమాల దగ్గరికి వెళ్ళినా, ఎన్ని మంత్రాలు మార్చినా మీరు ఈ స్థితిలోనే ఉంటారు. స్వస్తి, కళ్ళు మూసుకోండి. అందరూ సుఖంగా ఉండాలని ప్రార్థన చేద్దాం. Thank you.